ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. దసరా పండుగ అనగానే శ్రీ సత్యసాయి భగవానునికి దివ్య మాతృమూర్తిగా కొనియాడే అద్భుతమైన అవకాశం. మరి ఇటువంటి అద్భుతమైన మహత్తర అవకాశాన్ని భగవాన్ బాబావారు మనకి ప్రసాదించినందుకు ముందుగా సాయిమాత దివ్య పాదారవిందాలకు రేడియో సాయి శ్రోతలందరి తరపున, ప్రపంచంలో ఉన్న యావన్మంది భక్తుల తరపున సాయిమాత దివ్య పాదారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుందాం. శ్రోతలందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. 13వ తారీఖు అక్టోబర్ 2015 అనగా మొన్నటి రోజు నుంచి ప్రశాంతి నిలయం అంతా సకల శోభలతో విరాజిల్లుతోంది. దసరా వైభవం, నవరాత్రి ఉత్సవాల మేళమం ఎంతో ఘనంగా మొదలైంది. 13వ తారీఖున ప్రశాంతి నిలయ ప్రాంగణంలో స్వామివారి దివ్య సమక్షంలో సాయిమాతకు కలశ స్థాపన చేయటం జరిగింది. సాయిమాతను పూజించే ప్రప్రథమ రోజుగా ఆరోజు 13వ తారీఖున సాయి కుల్వన్ సభామండపంలో ఉన్న భజన మందిరంలో కలశ స్థాపన జరిగి సాయిమాతకు పూజలు ప్రారంభమైనాయి. మరి సాయి దుర్గ, సాయి లక్ష్మి, సాయి సరస్వతీ మాతను కొనియాడుతూ ఈ దసరా ఉత్సవాలు ప్రారంభమైన ఈ తరుణంలో ఎన్నో ఎన్నెన్నో విశేషాలు మనం సాయిమాత బిడ్డలుగా చూస్తూ ఉంటాం. ప్రశాంతి నిలయ ప్రాంగణంలో ఒకవైపు గ్రామసేవ, మరొక వైపు ప్రశాంతి విద్వన్ మహాసభ అయితే అన్నింటికన్నా ముఖ్యంగా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం సకల శోభలతో విరాజిల్లుతోంది. ఇవన్నీ ఒకవైపు అయితే, మరొకవైపు సాంస్కృతిక కార్యక్రమాలతో సాయి కుల్వన్ సభామండపం జగజ్జేగీయమానంగా వెలుగొందుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు ఒకేసారి 9 రోజుల్లో జరుగుతున్న ఈ తరుణంలో మనం ఆ విశేషమైన అంశాల నుంచి ఏమి పాఠాలు నేర్చుకోవచ్చు? జీవితానికి సరిపడా పాఠాలన్నీ ఈ 9 రోజుల్లో మనం గ్రహించే మహత్తరమైన అవకాశం నవరాత్రి ఉత్సవాలు. అది కూడా ప్రత్యేకంగా సాక్షాత్తు దివ్య మాతృమూర్తి అయిన సాయి భగవాన్ని దివ్య సమక్షంలో. మరి ఈ ఉత్సవాల ఆంతర్యం గురించి, ప్రశాంతి నిలయంలో ఏ విధంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి అన్నదాని గురించి మాట్లాడటానికి మనం ఈరోజు శ్రీ గంగాధర శాస్త్రి గారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. స్వామివారి చిరకాల భక్తులు, స్వామి విద్యాసంస్థలలో తమ సేవలను అందిస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారు దసరా పండుగ యొక్క ఆంతర్యం గురించి మనందరికీ ఈనాడు వివరిస్తారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో భాగంగా ఇది మొదటి కార్యక్రమం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దసరా పండుగ యొక్క విశిష్టత, ప్రశాంతి నిలయంలో ఈ పండుగను జరుపుకునే ఆంతర్యం గురించి మనం గంగాధర శాస్త్రి గారి దగ్గర నుంచి తెలుసుకుందాం.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య మంగళచరణ రమృందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ ఈ రోజున ప్రశాంతి నిలయమునందు నిర్వహించబడేటటువంటి దసరా ఉత్సవముల యొక్క ప్రత్యేకతను గూర్చి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను భక్తులందరితోటి కూడా పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. భగవాన్ బాబా వారిని అనేక రూపములలో పూజించటము అనేటటువంటిది భక్తులందరకూ విదితమే. భగవాన్ బాబావారు ఎన్నెన్నో ప్రత్యేకమైనటువంటి పండుగలన్నింటినీ కూడా ప్రశాంతి నిలయంలో తామే స్వయముగా నిర్వహింపచేసి భక్తులందరికీ కూడా తద్వారా అపారమైనటువంటి జ్ఞానాన్ని అందించి వారి జీవితములను సార్థకం చేసుకోవటానికి మార్గదర్శకులైనారు. ప్రప్రథమంగా బాబావారు ఎప్పుడూ కూడా పండుగల యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేసేవారు. పండుగలన్నింటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. మన దేశంలో అనేకానేక పండుగలు జరుపుకోవటం అనేటటువంటిది మన సాంప్రదాయం. హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం అంతా కూడా అనేక అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగలను యావత్ భారతదేశ ప్రజలు కూడా భిన్నమైన నామములతో గుర్తించినప్పటికీ ఆ పండుగలన్నింటినీ నిర్వహించుకుంటూ తద్వారా అపారమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకునేవారు. ఇది భారతదేశం యొక్క ప్రత్యేకత. ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, సంవత్సరంలో ప్రతిరోజు ఏదో పండుగ జరుగుతూనే ఉంటుంది. మనకి తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రకమైన పండుగని నిర్వహించటం అనేటువంటిది. ఎందుకంటే ఈ పండుగలు నిర్వహించటం ద్వారానే మనం మన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోగలము అనేటటువంటిది భారతీయుల యొక్క విశ్వాసం. అనేకానేక అవతారములు భారతదేశమునందు ఆవిర్భవించటము, ఈ పండుగలన్నింటినీ వారే నిర్వహించి ప్రజలకు మార్గదర్శకులు అవటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయంగా నిలబడిపోయింది భారతదేశంలో. ప్రతి ఉత్సవానికి కూడా ఒక ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. భౌతికమైన అర్థం ఉంటే ఉండొచ్చుగాక. భౌతికంగా మనం ఆ పండుగలు నిర్వహించటం, ఏదో దానియందు మనస్సును పూర్తిగా నిలుపకుండా, దాని యొక్క నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోకుండా మనం పండుగలన్నింటినీ కూడా జరుపుకోవచ్చు. తద్వారా మనం పొందేటటువంటి లాభం ఎంత అన్నటువంటిది గుర్తించటం కష్టం. అయితే భగవాన్ బాబావారి ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి పండుగలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థాన్ని వివరింపచేసి ఆ పండుగలన్నింటినీ తాము నిర్వహించి ప్రపంచమునందల మానవులందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి తద్వారా వారి యొక్క జీవితాలను సార్థకం చేసుకునేటటువంటి మార్గాన్ని నిర్దేశించి ఉన్నారు. బాబావారే అనేక పర్యాయాలు ఏం చెప్పారంటే, ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు పండుగ అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం కష్టం. ఆధ్యాత్మికంలో ప్రవేశిస్తేనే ఆ విషయం మనకి సక్రమంగా అర్థమవుతుంది. ప్రతిరోజు పండుగ అనడంలో వారి యొక్క ఉద్దేశ్యం బహుశా ఏమై ఉండి ఉండవచ్చంటే, ప్రతి దినము కూడా సూర్యోదయమవుతుంది, సూర్యాస్తమయమవుతుంది, మనందరం కూడా మన యొక్క జీవితాలను నడుపుకుంటూ ఉంటాం. కానీ ఈ జీవితాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశింపచేసి ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మనం సార్థకం చేసుకోవాలి అని వారి యొక్క ఉద్దేశ్యం. దీన్ని మనం గ్రహించటం చాలా అవసరం. ఇకపోతే స్వామివారు ఈ విధంగా ఆధ్యాత్మిక ఉత్సవాలన్నింటినీ నిర్వర్తిస్తూ తెలియచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రతిరోజు పండుగే అని వారు చెప్పినప్పటికీ, ప్రతిరోజు మనం ఆధ్యాత్మికత నిర్వహిస్తూ ఉన్నప్పటికీ, పండుగ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికతను మనం ఆపాదింపచేసుకోవాలి. పండుగ రోజులు కదా అని చెప్పి ప్రత్యేకంగా వాటికి విశిష్టతను ఎందుకు చేకూర్చారంటే, ఈ రోజులలో మిగతా రోజులలో కంటే మనం ఎక్కువగా ఆధ్యాత్మికతని పెంపొందించుకుని మన మనస్సుని భగవంతుని యొక్క పాదముల చెంత ఉంచి తద్వారా జీవిత పరమార్థాన్ని సాధించటానికి ప్రయత్నం చేయాలి అని చాలాసార్లు స్వామివారు మరి తెలిపి ఉన్నారు. ప్రతి సంవత్సరము ఇటువంటి ఉత్సవాలు అన్నింటినీ జరిపిస్తూ ప్రత్యేకంగా స్వామివారు దేవీ నవరాత్రి ఉత్సవాలను తప్పనిసరిగా నిర్వహిస్తూ ప్రశాంతి నిలయమును ఆధ్యాత్మిక స్వర్గధామముగా మార్చి తమ దర్శనానికై వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు ప్రవృత్తి మార్గములు, నివృత్తి మార్గములను బోధించి తరింపచేసినటువంటి అద్భుతమూర్తిగా సాయిమాతగా ప్రఖ్యాతిగాంచి ఉన్నారు. దుర్గామాతగా స్వామివారు శరణ నవరాత్రులు జరిపింపచేసుకుని అదే సమయమునందు వేదపురుషునిగా కూడా వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞమును వారే నిర్వహిస్తూ పూర్ణాహుతి సమయంలో వేద ప్రమాణముగా సమర్పించేటటువంటి హవిస్సులన్నింటినీ కూడా వారే స్వీకరించి, వేదపూర్వకంగా నిర్వహించబడినటువంటివన్నింటినీ కూడా వారే స్వీకరించి, సర్వులను సమానంగా తల్లి బిడ్డలందరినీ కూడా ఏ విధంగా అయితే లాలిస్తుందో ఆ రకంగా భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహించి ఆనందపరచి తాము ఆనందపడేవారు. ఇది తల్లికి ఉండేటటువంటి ఆనందం. బిడ్డలందరికీ ఆనందాన్ని ఇచ్చి తానే ఇచ్చుట ఆనందాన్ని, వారి ఆనందాన్ని చూసి తల్లి ఆనందపడుట, ఇది స్వామివారు శరణ నవరాత్రులు యందు జరిపించుకునేటటువంటి అద్భుతమైనటువంటి కార్యం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే
సప్తాహక జ్ఞానయజ్ఞం అనేటటువంటి దాన్ని నిర్వర్తించటానికి అనేకానేక ప్రాంతముల నుంచి భగవాన్ బాబావారు వేద వేదాంగముల నిండింటినీ కూడా బాగా క్షుణ్ణముగా తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులను రప్పింపచేసి వారందరికీ కావలసినటువంటి వసతులన్నింటినీ కూడా వారే ఏర్పాటు చేసి ఈ యజ్ఞమునకు కావలసినటువంటి సంభారములన్నింటినీ కూడా అన్ని రోజులకు కావలసినటువంటి విధముగా వారే ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ యజ్ఞమును వారే దగ్గరుండి నిర్వహింపచేసి ఆ సమయమునందు ఈ యజ్ఞమును దర్శించి దాని ద్వారా వారి జన్మలను సార్థకం చేసుకోవటానికి విచ్చేసినటువంటి లక్షలాది మంది భక్తులందరికీ కూడా ఆనందాన్ని అందిస్తూ ఉండేవారు. యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞ కలశాన్ని తీసుకుని ఆ యజ్ఞ కలశంలో ఉన్నటువంటి తీర్థాన్ని పూర్ణచంద్ర సభా మండపంలో వేచి ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులను, బయట కూడా చాలా మంది ఉండేవారు, ఆ భక్తులందరం తానే స్వయముగా ఆ జలమునంతని కూడా అందరి మీద ప్రోక్షించి ఎంత శ్రమైనప్పటికీ కూడా అంత శ్రమకు ఓర్చి వారందరిపై కూడా ప్రోక్షణ చేసి వారందరి జీవితాలను ధన్యులను కావ్యంపచేసినటువంటి అపారమైనటువంటి కారుణ్యమూర్తి సాయిమాత. అంతేకాకుండా దసరా ఉత్సవానికి ముందుగానే, ప్రారంభం అవటానికి ముందుగానే, చాలా ముందుగానే స్వామివారు ఈ ఉత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయుటలో చాలా ఎక్కువగా నిమగ్నమై ఉండేవారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ బ్రాహ్మణులను ఎక్కడి నుంచి పిలవాలి, ఎవరెవరిని పిలవాలి, వారందరూ వేదం యజ్ఞాన్ని ఏ రకంగా నిర్వర్తించాలి, ఇటువంటి మున్నగు విషయాలన్నింటినీ కూడా చాలా పరిశీలనగా చాలా జాగ్రత్తగా చూసి దానికి కావలసినటువంటి ఏర్పాట్లు, వారికి కావలసిన వసతులు, వారికి కావలసిన భోజన సదుపాయము, ఇతర సదుపాయములన్నీ కూడా స్వామివారే ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉండేవారు. వారి దయ వలన ఈ రోజును కూడా అదేవిధంగా ఇంకా జరుగుతూనే ఉంది. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా అదే విధంగా అటువంటి బ్రాహ్మణులందరినీ పిలిపించుకోవటము, వారందరికీ కావలసిన ఏర్పాట్లు చేయటము, స్వామివారు శరీరంతో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఈ యజ్ఞమును నిర్వహించారో అదే విధంగా నిర్వహింపచేస్తూ స్వామివారికి ఆనందం కలిగించడానికి తగినటువంటి ప్రయత్నం కూడా చేయబడుతోంది. ఇదంతా చూపరులకు విదితమే. వాళ్లందరూ కూడా వచ్చి చూసి వాళ్లందరి యొక్క జన్మల్ని సార్థకం చేసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని ప్రశాంతంలో అందిస్తోంది. ఈ దసరా ఉత్సవముల ముందు స్వామివారు ప్రత్యేకంగా రథోత్సవం నిర్వహించేవారు. ఒకరోజు ఆ రథోత్సవం రోజున వేణుగోపాల స్వామివారి విగ్రహాలన్నింటినీ కూడా చక్కగా అలంకరించి స్వామివారే ప్రశాంత నిలయ గర్భగుడి నుంచి ఆ విగ్రహములన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి గోపురం దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి అలంకరించబడి ఉన్నటువంటి రథమునందు ప్రవేశింపచేసి వారే స్వయంగా అనేక పర్యాయములు అక్కడికి వెళ్లి కొబ్బరికాయలన్నీ కొట్టి ఆ రథంలో స్వామివారిని ఊరేగింపచేసేవారు. ఈ రథోత్సవానికి స్వామి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. ఆ రోజున ఎంతో మంది భక్తులు ఈ రథోత్సవాన్ని చూసి ఆనందించేవారు. ఇది కాక 9 రోజుల పాటు జరిగేటటువంటి దసరా ఉత్సవాన్ని మనం తిలకించడం ద్వారా మనకి అనేకానేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఏ రకంగా ఈ దసరా ఉత్సవములను అనుభవంలోకి తెచ్చుకున్నాము అన్నటువంటిది మనం ఎంతవరకు ఆ విషయములపై మన దృష్టిని కేంద్రీకరించాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మాకు తెలిసి భగవాన్ బాబా వారు ఈ దసరా ఉత్సవములు జరిపించినటువంటి 9 రోజులలోనూ కూడా ప్రతిరోజు కూడా భిన్నమైనటువంటి కళలతో, భిన్నమైనటువంటి స్వభావంతో, భిన్నమైనటువంటి ప్రకృతితో, భిన్నమైనటువంటి కాంతులతో, భిన్న ఆహభావములతో, భిన్నమైనటువంటి రీతులలో ప్రకాశిస్తూ ఉండేవారు. దీన్ని ఎంతమంది గ్రహించారో తెలుసుకోవటం కష్టం. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ప్రకాశించేవారు. ఒక్కొక్క రోజు బంగారు ఛాయతో వెలిగిపోతూ ఉండేవారు. ఇంకొక రోజుని తామ్రవర్ణంతో ఉండేవారు. ఇంకొక రోజుని అద్భుతమైనటువంటి కాంతి, రకరకాలైనటువంటి కాంతులతో స్వామివారు ఈ రోజులన్నీ కూడా ప్రతిరోజు దర్శనాన్ని అనుగ్రహించేవారు. స్వామివారు అమ్మలగన్న అమ్మగా ఒప్పారుతూ ఎవరిని సాధ్యమైనంత వరకు తనని ఈ 9 రోజులు తాకనిచ్చేవారు కాదు. భక్తులు కబుక్కుని స్వామిని తాకాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుచేతంటే పరిపూర్ణమైనటువంటి అమ్మగా స్వామివారు ఆ దివ్యమైనటువంటి శక్తితో ప్రకాశించేవారు కాబట్టి ఆ రోజులలో సాధ్యమైనంత వరకు వారు ఎవరిని కూడా తనను తాకనిచ్చేవారు కాదు. స్వామివారు ముందు మందిరంలో దర్శనాన్ని అనుగ్రహించేవారు భక్తులందరికీ కూడా. అందరూ దర్శనం అంతా చేసుకున్న తరువాత అక్కడి నుంచి బయలుదేరి పూర్ణచంద్ర సభా మండపానికి చేరుకునేవారు. పూర్ణచంద్ర సభా మండపంలో యజ్ఞం నిర్వహింపబడుతూ ఉండేది. భక్తులందరూ అక్కడికి వెళ్లి ఆశీనులైన తరువాత స్వామివారు అక్కడికి వచ్చి యజ్ఞం జరుగుతుండగా పూర్ణచంద్ర సభా మండపంలో ఉన్నటువంటి వేదిక నుంచి యజ్ఞ పురుషునిగా దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ యజ్ఞమును నిర్వహిస్తున్నటువంటి వారిని, అక్కడ ఆశీనులైనటువంటి లక్షలాది మంది భక్తులను తమ దర్శనం అనుగ్రహించి ఆశీర్వాద భాగ్యాలన్నీ కూడా ప్రసాదించేవారు. యజ్ఞం జరుగుతున్నంతసేపు కూడా స్వామివారు వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉండేవారు, అనుగ్రహిస్తూ ఉండేవారు. తర్వాత భక్తుల మధ్యలో నడయాడేవారు, భక్తులందరినీ కూడా ఆశీర్వదించేవారు. ఈ యజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భాలన్నింటిలోనూ కూడాను ఒకేసారిగా యజ్ఞంతో పాటుగా సూర్య నమస్కారములన్నింటినీ కూడా చేస్తూ ఆ ఆరాధనని కావిస్తున్నటువంటి వారు ఒకరు, తరువాత రామాయణ పారాయణ చేస్తున్నటువంటి వారు ఒకరు, రామాయణ భాగంలో సుందరకాండ పారాయణ చేస్తున్నటువంటి వారు ఒకరు, అనేక అనేక ప్రముఖమైనటువంటి పురాణములను పారాయణం చేస్తున్నటువంటి వారు, ఒక పక్క వేదము నిర్వహిస్తున్నటువంటి వారు, అందరు బ్రాహ్మలు కూడా అక్కడ అలంకరింపబడినటువంటి వేదిక మీద ఉండి యజ్ఞాన్ని జరిపిస్తూ చాలా సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ సమయం అంతా కూడా స్వామివారు ఒక సుఖాసనం మనకు కూర్చుని ఇవన్నీ కూడా తిలకిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఇదంతా చాలా సమయం పట్టేది. అంతా అయిన తరువాత స్వామివారు హారతి తీసుకుని అక్కడి నుంచి నిష్క్రమించేవారు. అంతవరకు యజ్ఞం అలా ప్రతిరోజు జరుగుతున్నాడు. ఏ రోజు జరగవలసినటువంటి యజ్ఞ భాగం ఆ రోజు నిర్వహించబడుతూ ఉండేది. ఇవన్నీ అయిన తరువాత మధ్యాహ్న సమయములందు స్వామివారు అనేకానేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహింపచేసేవారు. భక్తులందరూ కూడా పూర్ణచంద్ర సమామండపంలో చేరి ఉండగా వారందరి కోసము కూడా పురాణ శ్రవణమని కాని హరికథలని కాని అనేకానేక కార్యక్రమాల ద్వారా వారందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో వారు ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లు చేసేవారు. అంటే ఆ దశమి అన్ని రోజులు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మన మనస్సు దేవుని యందు మాత్రమే లగ్నమై దేవి యందు మాత్రమే లగ్నమై ఉండటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ స్వామివారే చేసేవారు మన కోసం. అందుకని చాలా మంది భక్తులందరూ కూడా మధ్యాహ్నం పూర్ణచంద్ర సభా మండపంలో ప్రవేశించి అక్కడ కూర్చుని అక్కడ అనేక అనేటువంటి హరికథలు, ఈ హరికథలన్నీ కూడా త్యాగరాజ స్వామి వారి కీర్తనలతోటి లేకపోతే గజేంద్ర మోక్షం లేకపోతే ఇంకొక భాగవతం ఇలా అనేకమైనటువంటి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మధ్యాహ్న కార్యక్రమాలంతా నిర్వహింపచేసేవారు. ఆ తరువాత సాయంకాలం స్వామివారు ప్రశాంతి నిలయ ప్రాంగణంలో సమావేశపరిచి భక్తులందరినీ కూడా అక్కడ ముందు కొంతమంది భక్తుల చేత కొన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇప్పించేవారు. ఆ తరువాత సాయిమాత స్వయముగా దివ్యోపన్యాసములతో అనేకానేక ముఖ్యమైనటువంటి ఎవరికీ తెలియనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ కూడా స్వామివారు మొత్తం భక్తులందరికీ కూడా విశదీకరించేవారు. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారు అందించేటటువంటి ఉపన్యాసములలో చాలా క్లిష్టమైనటువంటి వాటన్నింటినీ కూడా అలవోకగా తెలిపేవారు స్వామి. ఉదాహరణకి విశ్వ నిర్మాణ రహస్యాలన్నింటినీ, సృష్టి విధి విధానాలన్నింటినీ, మానవ జన్మ యొక్క విశిష్టతని, వేద వేదాంగముల యొక్క విశిష్టత, జన్మ సాఫల్య మార్గాలు, ఎన్నెన్నో ఎన్నెన్నో అతి క్లిష్టమైనటువంటివన్నింటినీ కూడా, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా పండిత పామరులందరికీ కూడా సులభముగా అరటి పండులిచి చేతిలో పెట్టినటువంటి విధంగా తెలియజేసేవారు. అది ఒక్క స్వామివారికి మాత్రమే సాధ్యం. వీటన్నింటినీ తెలిపేటప్పుడు చిన్న చిన్న కథల రూపంలో కూడా స్వామివారు చక్కగా తెలియపరిచేవారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం సులువుగా అర్థమై ఆ మార్గంలో ప్రవేశించడానికి అనువుగా ఉండే విధంగా స్వామివారు ఈ ఉపన్యాసాలన్నీ ఇచ్చేవారు. ఇది అపారమైనటువంటి జ్ఞానం. ఇది ప్రతి సంవత్సరము కూడా దసరా ఉత్సవముల యందు స్వామివారు అందరికీ కూడా అందించి ఆనందించేవారు. వీటిల్లో కొన్ని క్లిష్టమైనటువంటి సూత్రములు, ఉదాహరణకు ఎటువంటి సూత్రాలు ఉంటాయంటే స్వామివారు మాట్లాడినటువంటి సూత్రాలలో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు, మనకి ఊరికే అసలు ఎటువంటి విషయముల గురించి తెలిపేవారు అని తెలుసుకోవటానికి, ఉదాహరణకి మనం ఈ సూత్రాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకి ఏకం ఏవం అద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, అది చాలా క్లిష్టమైనటువంటి సూత్రం. అది దానిని తెలుసుకోవాలంటే అంత సులువుగా మానవులకి తెలిసేటటువంటి విషయం కాదు అది. కానీ అటువంటి విషయాన్ని ఏకం సత్ విప్రాహ బౌధావదంతి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం ఖల్విదం బ్రహ్మ, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, జ్ఞానాత్ కేవల కైవల్యం, అనేకానేక రామాయణం, భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఒకటేని లేదు, ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా ఈ వేద వేదాంగముల ఎందల రహస్యములన్నింటినీ స్వామివారు మనకి తెలియపరిచారో తెలుసుకోవాలి అంటే మన వల్ల సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అది. అంత అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ విశ్వమునందు జరుగుతున్నటువంటి అనేకానేక చిత్ర విచిత్రములైనటువంటి వాటన్నింటినీ కూడా స్వామి అలవోకగా భక్తులందరికీ ప్రతిరోజు తమ దివ్యోపన్యాసముల ద్వారా తెలియచేసేవారు. అంతేకాకుండా ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అనేటటువంటి వాటి గురించి, మానవులు ప్రవృత్తి మార్గమునందు నివృత్తి మార్గమునందు ఏ రకంగా చరిస్తూ ఉండాలి, ఈ రెండు మార్గముల యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ రెండు మార్గంలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ మార్గమును ఎంచుకోవడం ద్వారా వారు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొంది వారి యొక్క జీవనాన్ని సాఫల్యం చేసుకోగలుగుతారు, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎటువంటిది, ఈ ప్రకృతి యొక్క ప్రభావం ఎటువంటిది, ఈ ప్రకృతి ప్రభావం యొక్క అద్వితీయత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి మనయందే ఏ రకంగా నిబిడీకృతమై ఉంటుంది, ప్రకృతి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయములు కూడా పురాణముల యందు గాని వేదముల యందు గాని ఏ రకంగా వర్ణింపబడింది అన్నటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. ప్రకృతి చాలా గంభీరమైనటువంటి శక్తి. ఆ ప్రకృతినే మనం అనేక రకాలుగా ఆరాధిస్తూ వస్తున్నాం. యుగ యుగాలుగా ఆరాధిస్తున్నటువంటి ప్రకృతి ఏ రకమైనటువంటి శక్తి సంపదలను కలిగి ఉంది, ప్రకృతిని మనం ఏ రకంగా ఆరాధిస్తూనే ఉండాలి, దాని ద్వారా మనకి ఏ రకమైనటువంటి లాభం కలుగుతుంది అన్నటువంటి విషయాలని స్వామి మనకి చెప్పి మన ప్రకృతికి చాలా దగ్గరగా తీసుకెళ్లేవారు. ప్రకృతిని తల్లిగా, ప్రకృతిని ఒక దివ్యమైనటువంటి శక్తిగా మనం గ్రహించేటటువంటి విధంగా మనకి అందరికీ కూడా తెలియజేశారు. ప్రస్తుత కాలంలో మానవులు ఆధ్యాత్మికతను మరచిపోయి మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఊరికే భౌతికమైనటువంటి ప్రపంచంలో భౌతిక సుఖశాంతులను మాత్రము కోరుకుంటూ ఆధ్యాత్మికతకు దూరంగా నడుస్తున్నటువంటి ఈ రోజులలో తిరిగి భౌతిక మార్గాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకుని దానికి తగినంత దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక మార్గమును ఎంచుకుని జీవనాన్ని సాఫల్యం చేసుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా ప్రతి క్షణము వారి యొక్క శక్తిని అంతనీ ధారపోసి ప్రపంచానికి అంతకీ తెలియజేసి మళ్లీ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గం మీద ప్రవేశింపచేసినటువంటి అవతారం సాయిమాత అవతారం. సాయిమాత ఇంత అద్భుతమైనటువంటి చర్యని తాను చేపట్టి విశ్వమానవ కళ్యాణానికై తాను శ్రమించినటువంటి వారు.
మాత మహేశ్వరి త్రిభువన జననీ ప్రేమమయీ సత్య సాయి జననీ మాత మహేశ్వరి త్రిభువన జననీ ప్రేమమయీ సత్య సాయి జననీ.
ఈ నవరాత్రుల యందు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అమ్మవారిని పూజించడం అనేటటువంటి విషయం గురించి స్వామి చెప్తూ చాలాసార్లు అనేక విషయాలు తెలియజేశారు. దానిలో ముఖ్యంగా ఏం చెప్పారంటే ప్రకృతి మాతని, దివ్యమైనటువంటి శక్తిని దుర్గామాతగా, లక్ష్మీమాతగా, సరస్వతీమాతగా మనం పూజిస్తూ ఉంటాం. దుర్గామాత అనేటటువంటి మాతకి మనం అందించేటటువంటి అర్థం ఏ రకంగా మనం ఆ మాతను అర్థం చేసుకోవాలని చెప్తూ దుర్గామాత అంటే అద్వితీయమైనటువంటి శక్తి. ఈ శక్తిని, దీన్ని మనం ఎనర్జీ అంటాం. ఈ ఎనర్జీని స్వామి వర్ణిస్తూ అన్నారు, ఎనర్జీ అనేటటువంటిది ఫిజికల్ అయ్యుండొచ్చు, మెంటల్ అయ్యుండొచ్చు, స్పిరిచువల్ అయ్యుండొచ్చు, అన్ని రకములుగానూ ఉండేటటువంటిది ఎనర్జీ. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ అట్ డిఫరెంట్ ప్లేన్స్, రకరకాలైనటువంటి ప్లేన్స్ లో ఉండేటటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తిని, ఎనర్జీని దుర్గామాతగా మనం గుర్తించాలి. ఇకపోతే లక్ష్మీమాత అన్నప్పుడు మనం సాధారణంగా సంపత్తి అని, ధనమని అనుకుంటాం. కానీ స్వామి ఏమన్నారంటే వెల్త్ అనేటటువంటి పదానికి అర్థం ఒక్క ధనమని కాని ఆ విధమైనటువంటి సంపత్తి అని మాత్రమే అనుకోకూడదు. సంపత్తి అనేటటువంటి పదానికి అర్థం చెప్తూ స్వామి అన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి సంపద కూడా సంపదే, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కూడా ఒక సంపదే, ఆ సంపదను మనం పెంపొందించుకోవాలి. శారీరకమైన శక్తి అనేది కూడా ఒక రకమైన సంపదే. లక్ష్మీదేవి అనేటటువంటి మాత మనకి అనేక రకములైనటువంటి సంపదను అందిస్తూ ఉంటారు. స్వామి ప్రత్యేకంగా క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు, క్యారెక్టర్ అనేది కూడా సంపదే అన్నారు, ఆ సంపదను కూడా మనం పెంపొందించుకోవాలి. అందుచేత లక్ష్మీమాతని భిన్నమైనటువంటి సంపదల రూపంలో మనం అర్థం చేసుకుని ఆ సంపదలన్నింటినీ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సరస్వతీమాతని మనం పూజించేటప్పుడు ఇంటెలిజెన్స్ గా, బుద్ధిగా, అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఒక డిస్క్రిమినేటివ్ పవర్ అనేటటువంటి విధంగా, ఊరిక చదువు చదువుకున్నాము అంటే చదువు కాదంటారు స్వామి. సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి డిస్క్రిమినేటివ్ సెన్స్ చాలా ప్రధానం, ఆ సెన్స్ ను పెంచుకోవటం. అంటే దుర్గామాతగా, లక్ష్మీమాతగా, సరస్వతీమాతగా, ఈ మూడు రకములైనటువంటి అర్థములను మనం తెలుసుకోవటమే కాకుండా ఈ మూడింటిని ఇంకొక విధంగా కూడా వర్ణించడం జరిగింది. ఒకటి కర్మ మార్గం, దుర్గాశక్తి, ఆ శక్తిని కర్మ మార్గంలో ప్రవేశింపచేయటం, లక్ష్మీశక్తిని డివోషన్ భక్తి మార్గంలో ప్రవేశింపచేయటం, సరస్వతీ శక్తిని స్పిరిచువల్ విజ్డమ్ గా అర్థం చేసుకోవటం. వీటిని స్వామి ప్రత్యేకంగా వేదములలో ఏ రకంగా వర్ణించారో వాటి గురించి తెలియజేస్తూ అన్నారు. కర్మ మార్గము అన్నటువంటి దాన్ని మనకి సులువుగా అర్థం కావడం ఏం చెప్పారంటే విల్ పవర్ అన్నారు. ఆ విల్ పవర్ని ఏ రకంగా వర్ణించారు అంటే ఇచ్ఛాశక్తి అని వర్ణించారు. స్వామి ఇచ్ఛాశక్తి యొక్క ప్రాముఖ్యతని, ఆ ఇచ్ఛాశక్తి యొక్క ప్రభావాన్ని కూడా మనకి అనేకానేక ఉపన్యాసంలో తెలియజేశారు, ఇచ్ఛాశక్తి ఎలా ఉంటుంది అని. తర్వాత పవర్ ఆఫ్ పర్పస్ఫుల్ యాక్షన్ అంటారు లక్ష్మీదేవి శక్తిని. పవర్ ఆఫ్ పర్పస్ఫుల్ యాక్షన్ అంటే ఏమిటి? దీన్ని క్రియాశక్తి అన్నారు. స్వామి ఈ శక్తిని వర్ణిస్తూ దీన్ని మనం క్రియాశక్తిగా అర్థం చేసుకోవాలి. మూడవది స్పిరిచువల్ విజ్డమ్, సరస్వతీమాత యొక్క శక్తిని పవర్ ఆఫ్ డిజర్న్మెంట్ అన్నారు. పవర్ ఆఫ్ డిజర్న్మెంట్ అంటే జ్ఞానశక్తి అన్నారు. ఈ జ్ఞానశక్తి ఏ రకంగా ఉంటుంది, జ్ఞానశక్తిని కూడా వర్ణించారు. దాని యొక్క ప్రభావము, దాని యొక్క స్వభావము, అది మనం తెలుసుకున్న తర్వాత కలిగేటటువంటి లాభములు, మనం ఎందుకు తెలుసుకోవాలి, తద్వారా మనం ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా భక్తులందరికీ తెలియజేశారు. ప్రతి నవరాత్రి సమయములందు కూడా ఈ శక్తులన్నింటి గురించి కూడా స్వామివారు భక్తులందరికీ వివరించేవారు సులువుగా తెలియచేయడం కోసం. అందుకని చెప్పి ఇచ్ఛాశక్తి, ఇచ్ఛాశక్తి యొక్క ప్రభావము, ఆ ఇచ్ఛాశక్తి ఏ రకంగా ఉండాలి, క్రియాశక్తి అనేటటువంటిది ఏ రకంగా ఉండాలి, దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తరువాత జ్ఞానశక్తి అనేటటువంటిది ఏ రకంగా ఉండాలి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దుర్గామాత, లక్ష్మీ మాత, సరస్వతీ మాత, ఈ శక్తులన్నింటితో నిబిడీకృతమై ఉన్నటువంటి నవరాత్రులను మనం చాలా జాగ్రత్తగా నిర్వహించుకుని వాటి ద్వారా పొందవలసినటువంటి లాభాన్ని మనం పొందాలి.
శివమనమోహిని పాప వినాశిని శివమనమో కళ్యాణదాయిని వేదకళామయీ కళ్యాణదాయిని జగదోధారిణి పర్తీనారాయణి జగదోధారిణి పతి నారాయణీ ప్రేమమయీ సత్యసాయీ జననీ ప్రేమమయీ సత్యసాయీ జననీ మాత మహేశ్వరీ త్రిభువన జననీ ప్రేమమయీ సత్యసాయీ జననీ శివమనమోహిని పాప వినాశిని వేదకళామయీ కళ్యాణదాయిని జగదోధారిణి.
మరి స్వామివారి సమక్షంలో దసరా ఉత్సవాలు ఏ విధంగా మనం జరుపుకుంటామో, అంతేకాకుండా ఆ దసరా ఉత్సవాల్లోని ఆంతర్యాన్ని శ్రీ గంగాధర శాస్త్రి గారు వివరించారు. ఈయన వివరణ ఒక విధంగా ఉన్నట్లయితే స్వామి విద్యార్థులు ఎంతో ముఖ్యమైన వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో పాల్గొంటారు. ఆ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో ఏ విధంగా తమ అనుభవాల్ని పంచుకుంటారో స్వామివారి విద్యార్థి అయిన శ్రీ అనిల్ కుమార్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. ఆయనకి మనం ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఆ వివరాలను మనం ఆయన అనుభవాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరాం. స్వామిని సాయి మాతగా అత్యంత చేరువులోంచి దర్శించి ఆరాధిస్తూ ఆ దివ్య మాతృమూర్తి ప్రేమకు అనుగ్రహానికి పాత్రులవుతారు. యజ్ఞంలో వేదపఠనం, గ్రామసేవలు, దేవీ పారాయణాలు, ఇలా ఎన్నో విధాలుగా స్వామి సేవ చేసుకునే భాగ్యం విద్యార్థులకు దక్కుతుంది. అలాంటి ఒక విద్యార్థి అయిన శ్రీ కె అనిల్ కుమార్ గారి దసరా అనుభవం గురించి మేము టెలిఫోన్ ద్వారా రికార్డు చేయటం జరిగింది. మీరిప్పుడు ఈ చిరు సంభాషణను వింటారు. సాయిరాం సార్, సార్ నేను రేడియో సాయి నుంచి గణేష్ మాట్లాడుతున్నాను సార్. సార్, ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా స్వామి దగ్గర మీరు విద్యార్థిగా ఉపాధ్యాయుడిగా గడిపిన కొన్ని రోజుల్ని ఒక్కసారి అలాగా పునరావృతం చేసుకుంటారని భావిస్తూ, మా శ్రోతలందరికీ కూడా ఆ ఆనందాన్ని కల్పిస్తారని భావిస్తూ మీకు ఇలా కాల్ చేయడం జరిగింది సార్. అంటే మీరు స్వామి దగ్గర ఉన్నప్పుడు దసరా ఉత్సవాలు ఎన్నో చూసుంటారు, స్వామిని తల్లిగా మాతృమూర్తిగా కూడా మీరు ఆ భక్తిభావంతో చూసుంటారు. దసరా వేడుకల్లో మీరు యజ్ఞంలో పాల్గొంటూ వేద పారాయణం కూడా చేస్తూ ఎన్నో దీవెనలకి మీరు నోచుకున్నారు. ఆ మంచి మాటలు మాతో కూడా కొంచెం పంచుకుని మా శ్రోతలందరికీ ఆనందం ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్.
స్వామి ప్రియమైన సాయిమాత దివ్య పాదపద్మములకు నా నమస్తమాంజలు అర్పిస్తూ ఈ మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కూడా రేడియో సాయి వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వామి దసరా వస్తోంది అంటే ఒక రకమైన ఆనందం ఉప్పొంగేది. స్వామి సాయిమాత కింద చూస్తూ, వేద పురుషుడి కింద చూసే భాగ్యం అది జన్మజన్మలకి మర్చిపోలేని సంఘటనలవి. ఆ టైంలో స్వామి పుష్కరంలో మన మందిరం నుంచి పూర్ణచంద్రకి వచ్చేవారు. మందిరంలో జెంట్ సైడ్ ఆ కృష్ణుడి విగ్రహం దగ్గర స్వామి రథం ఉండేది. వీటినే హంసవాహనం కింద చేసిన రథం ఉంటుండేది. తను వచ్చి అక్కడ ఎక్కి అక్కడి నుంచి పూర్ణచంద్ర వరకు వచ్చేవారు. వేదంకి వేదం నేర్చుకుంటే ఎంత ఆనందించేవారంటే స్వామి, మాకు ఆ సమయంలో స్వామి కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికి మా అందరికీ వచ్చిన వేదం ఎంత కాస్త పురుష సూక్తం, నారాయణ సూక్తం, మంత్ర పుష్పం వచ్చి ఉండేది, అంటే కాస్త రుద్రం వచ్చి ఉండేది. కానీ ఆ కాస్త నేర్చుకున్నందుకు ఎంత సంతోషించేవారంటే ఆ ప్రొఫెషన్ లో స్వామికి రథానికి ఎదురుగుండా స్వామి పిల్లలు విద్యార్థులు వేదం నేర్చుకునే విద్యార్థులు ఉండాలని ఆ అవకాశం ఇచ్చి మేము పూర్ణచంద్రకి వెళ్ళగానే ఆ మహామహా వేద పండితులందరూ ఆ కాలంలో వచ్చేవారు స్వామి దగ్గరికి జనాపాటలు, వాళ్ళందరితో సహా మమ్మల్ని కూడా స్టేజ్ మీద కూర్చోమనేవారు. సాక్షాత్ వేద పురుషుడు ఆ హవిస్సు అందుకుంటుంటే వెనకాల కూర్చునే భాగ్యం మాలాంటి, అంటే మాకొచ్చిన వేదం ఎంత ఆట అందులో ఇప్పుడు కాలంలో చూస్తే కాస్త ఎక్కువ నేర్చుకున్నామేమో కానీ అప్పుడు అసలు వేదంలో ఏబీసీలు కూడా వచ్చిండేవి కాదు మాకు. పురుష చూప్తం, నారాయణ చూప్తం, మంత్ర పురుషం తప్పితే ఈ ప్రొఫెషన్ లో కూడా ఇంత చిన్న డిస్టెన్స్ అయినా మందిరం నుంచి ఉన్నతంగా వెళ్లే డిస్టెన్స్ అయినా మాకు తెలిసిన వేదం సరిపోయేది కాదు. తెలిసిందే అలా రిపీట్ చేస్తూ ఉండేవాళ్ళం. చెప్పినప్పుడు చెప్పే మళ్లీ చెప్పి, చెప్పిన చెప్పే మళ్లీ చెప్పి, అలా కొంతమంది కొత్త ఇది కూడా వచ్చేది కాదు, వాళ్ళు నడుస్తున్నట్టు సాయంకాలం చెప్పుకుంటూ ఉండేవారు. సో అలా కాస్త అటెంప్ట్ పెట్టినా స్వామి ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారంటే, కాస్త వేదంలో జాయిన్ అవుతే చాలు ఈ ప్రొసెషన్ ఛాన్స్, స్వామి తోటి స్టేజ్ మీద కూర్చునే ఛాన్స్, వేద పండితుల్లో కూర్చునే ఛాన్స్, ఇలాంటి ఛాన్సెస్ ఎంతగానో ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. నా ఒక సన్నివేశం గుర్తొస్తుంది ఇప్పుడు. ఇది నా సెకండ్ ఇయర్ డిగ్రీలో జరిగింది, అంటే 1982-83 ఆ ప్రాంతాల్లో నేను బెన్నాన్ లో చదువుకుంటున్నాను. అప్పుడు ఆ ఏడాది ఆశ్వయుజ మాసం అధిక మాసం వచ్చింది. అధిక మాసంలో యజ్ఞం చేయరు కదా, అంటే పండగ జరుపుతారు. ఈత మాసంలో పండగ జరుపుతారు. స్వామి అధిక మాసం టైంలో బృందావన్ లో ఉన్నారు. సో కొంతమంది విద్యార్థులు మేము అనుకున్నాం అంటే స్వామితో కాస్త కాస్త వేరే వచ్చిన వాళ్ళం మేము. మేమనుకున్నాం అంటే స్వామి నిజ మాసంలో నవరాత్రులు అక్కడ జరుపుతారు కదా, మనం ఇక్కడ బృందావన్ లో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇక్కడ మనం చేద్దాం, యజ్ఞం చేద్దాం, వాళ్ళు చేసినట్టు అన్ని అంటే సూర్య నమస్కారాలు తప్ప మిగతా అన్ని రుద్రంగా వచ్చి ఉండేది ఆ టైంకి. లంచా చేస్తున్నాము ఈవినింగ్ మనం చేద్దామని చెప్పి అనుకుని, అప్పుడు ఆ టైంలో మా అసిస్టెంట్ వార్డెన్ కింద ఉన్నారు లక్ష్మీ సింహం గారికి చెప్పాం. ఆయన ఏమో వెళ్లి స్వామి చెప్తే స్వామి స్వామి ఎంత ప్రతి అంత అంతరార్థంతో కూడిన ప్రతి పదం అంతరార్థంతో ఉండేది, ఎంతో సింపుల్ గా చెప్పేవారు, అందరికీ తెలిసిన విషయమే కదా. స్వామిమో ఏమన్నారంటే శుద్ధం చెప్తే భద్రంగా ఉంటారు, చేయమని చెప్పు, రుద్రయజ్ఞం చేయమని చెప్పు, నా ఆశీర్వాదం ఉందన్నారు. మేము ఓల్డ్ కళ్యాణ మండపం ఉండేది హాస్టల్ కి స్వామి మందిరానికి మధ్యలో, అక్కడ ఈ యజ్ఞం స్టార్ట్ చేశాం. స్వామి చేయబోయే మా అందరికి పిలిచి అందరికి నమస్కారం ఇచ్చి బాగా చేయండి అని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చారు. యజ్ఞం అంటే ఈ 7 డేస్ యజ్ఞంలో మధ్యలో స్వామి పుట్టవలసికి వచ్చేసారు, మేము కంటిన్యూ చేసి పూర్తి చేశాం. కానీ ఆ కాస్త డిజైర్ కి ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారో, మాకసం యజ్ఞం చేయడం ఏమీ రాదు
కదా,
ఆ వైదిక ధర్మాదేమి అంతగా తెలియకపోయినా చేస్తామని ఒక మంచి ఉద్దేశం రాగానే స్వామి వెంటనే పిలిపించి నమస్కారం ఇచ్చి చేయమని ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అంత వేదం నేర్చుకుంటే ఎంత సంతోషించేవారు. వైదిక ధర్మం అంటే స్వామికి ఎంత ఎంత ప్రేమ అనిపించింది. ఒకసారి ఇంకో అట్లాగే నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉండగా సమ్మర్ హాలిడేస్ మందిరంలో కూర్చొని వచ్చి దగ్గరికి వచ్చి మీరేంటి అని అడిగారు. నాకు అర్థం కాలేదు. చూస్తుంటే స్మార్టులా అన్నారు. నాకు అసలు ఆ పదం అంటే ఏంటో తెలియదు అప్పుడు ఆ సమయంలో. అలా చూస్తున్నా స్వామిని, అంటే స్వామి అన్నది చూస్తున్నా. అప్పుడు స్వామి అన్నారు, మీ ధర్మం ఏదో మీరు తెలుసుకోవాలి, పోయి మీ నాన్నని అడిగి రాపో అన్నారు. మేమేమో మా నాన్నగారు ఈశ్వశాంతిలో ఉండేవారు, దర్శనం అయిపోయిందో ఈశ్వశాంతికి వెళ్ళిపోయారు, రూమ్ కి వెళ్ళిపోయారు. సో పరిగెత్తుకుని వెళ్లి నాన్నగారిని అడిగి, నాన్నగారు అన్నారు అప్పుడు ఇలా మూడు ఉంటాయి, వైష్ణవులు శైవులు స్మార్తులని, మనం స్మార్తులుందా అని చెప్పారు. నేను తిరిగి వచ్చి అక్కడ వచ్చే అందరు స్వామి అక్కడ నుంచి ఉన్నారు.
అయ్యో
కొంచెండి కాదు, అంటే ధర్మం తెలుసుకోవాలి అనేది నాకు కన్వే చేయడం
జరుగుతుంది.
కనుక్కున్నావా ఏమన్నారు మీ నాన్న అని అడిగారు. స్వామి మేము స్మార్తులు అంటే స్వామి అంటే అది నీ ధర్మం, నువ్వు నీ ధర్మం ఏదో నువ్వు తెలుసుకో అన్నారు.
మరి ప్రశాంతి నిలయంలో జరిగిన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఏదైనా మంచి ఇన్సిడెంట్స్ గాని సన్నివేశాలు జరిగి ఉంటే కొంచెం చెప్తారా?
సప్తాహ జ్ఞాన యజ్ఞంలో వేదంకి అనువదించి అంటే స్వామి ఆ వేదం పురోహితులంతా వచ్చినప్పుడు వాళ్ళందరికీ మందిరంలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ దీక్ష
ఇవ్వడం,
ఇదివరకు మధ్యాహ్నం స్వామి ఈ పూజారిని పిలిపించి జ్ఞానం బాగా చెప్పించుకునేవారట. ఆ టైంలో పూర్ణచంద్రుడు రానిచ్చే వారు కాదు
కదా.
ఆ టైంలో అక్కడ స్వామి పూజారిని మాత్రమే పిలిచి, వేద పండితులను మాత్రమే పిలిచి ధనం చెప్పించుకుని ఓ గంట గంట నెల ధనం.
స్వామిని మీకు లలితా సహస్రనామం అంటే చాలా ఇష్టం అని మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు తెలుసుకునేవాళ్ళమి. మరి మీరు ఎప్పుడన్నా దేవీ పారాయణం చేయడం జరిగిందా?
దేవీ పారాయణం 2 సంవత్సరాలు చేశానండి.
దాని గురించి కొంచెం చెప్తారా?
దేవీ పారాయణం అంటే ఎక్స్పీరియన్స్ అంటే స్వామి చూపు చూపులో అంటే నాకు తెలుసు స్వీకరిస్తున్నాను అనే ఆ రెస్పాన్స్ అందరికీ తెలిసిందే కదా. స్వామి దగ్గర ఏ చిన్న మంచి కార్యం చేసినా ఆ
ఫలం
దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలుగులో, అది ఆ చూపులో అంతా తెలిసిపోయేది. ఎలా ఆ ప్రేమ ఆ కరుణ రసంతో కూడిన చూపుతో తెలిసిపోయేది. స్వామి స్వీకరించారు, స్వామి సంతోషంగా ఉన్నారు. సాయంత్రం పూజ పూర్చినప్పుడు స్వామి వచ్చి బలి అంటే అప్పుడు ఆ టైంలో ఎక్కువ మంది వెళ్ళేవారు కాదు. సాయంత్రం పూజకి ఉందని కూడా చాలా మందికి తెలిసేది కాదు. స్వామి వచ్చి మంత్ర పుష్పం సాయంత్రం పూట బాగా స్వీకరించేవారు. ఆ దర్శనాలు అది ఆ స్మృతులు అలా వేదం దసరా టైంలో స్వామి తత్వమే. పూర్ణావతి టైంలో విజయదశమి టైంలో స్వామి ఎంత గంభీరంగా ఉండేవారు. ఆ గార్లాండ్ వేసుకుని తుమ్మి పూలు తొక్కేసిన ఆ గార్లాండ్ మొత్తం వేసుకుని ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఆ స్టేజ్ మీద ఎర్రటి కడువులతో ఆ గంభీరత్వం ఆ రూపమే అసలు తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో.
అవును. మరి దసరా తాలూకు సిగ్నిఫికెన్స్ ని ఒక 3 వాక్యాల్లో చెప్పగలరా?
దసరా నాకు తెలిసినంత మటుకు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎప్పుడు దసరాలు చూస్తే దసరాలు ఎప్పుడు నాకు చాలా స్పెషల్ ఫంక్షన్ ఫెస్టివల్ ఇన్ ది ఇయర్ అని ఎందుకు అనిపించేదంటే ఇప్పటికీ అదే ఫీలింగ్ లో ఉంటాను. స్వామిని తల్లి రూపంలో పూజించి ఆ పూజల్లో వల్ల పొందే ఫలితం అంటే స్వామిని తల్లి స్వామిగా తల్లిలాగానే అనిపించేవారు ఆ టైంలో. ఆ సాయి మాట తత్వం ఆ సాయి ఎప్పుడూ ప్రేమ తత్వమే కానీ ఆ దసరా టైంలో ఏదో స్పెషల్ గా ఉండేది ఆ స్వామిని చూడడంలో. ఆ సాయి మాట ఎప్పుడు ఆ మాట ఆలోచనలోనే సాయి. ఇన్ఫాక్ట్ ఒకసారి నేను ఇప్పుడే గుర్తొస్తుంది దుర్గా సూక్తం రోజంతా దుర్గా సూక్తం చెప్దామని ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఇంకా వచ్చిన దుర్గా సూక్తాన్ని ఎలా వల్లిస్తూ పోయాను. సాయంత్రం దర్శనం టైంలో స్వామి నడుస్తూ నడుస్తూ వచ్చి తల మీద చెత్త దివ్యాస్తంతో ఇలా కొట్టి వెళ్ళారు. కొట్టి ఒక మంచి స్మైల్ ఇచ్చి వెళ్ళారు. చాలా ప్రతి చిన్న ఎఫర్ట్ ఎస్పెషలీ దసరా టైంలో నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే ఏ కాస్త పూజ అలాంటి ఎఫర్ట్ ఏది చేసినా వెంటనే రెస్పాన్స్ ఇచ్చేవారు స్వామి. ఆ దసరా సమయమే నా ఉద్దేశం మాస్టర్ అయిన అంటే కొన్ని స్వామి అనేవారు కదా స్థల మహిమ ఎలా ఉందో అలాగే కాలానికి కూడా ఒక మహిమ ఉంటుంది. దసరాల్లో దసరా కాలం అనేది సాధనకి చాలా ఇంపార్టెంట్ ఏమో నా ఉద్దేశం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీద నేను చూసింది ఏంటంటే ఆ నవరాత్రుల్లో ఏది చేసినా భలే ఫలితం ఇచ్చేది. ఇప్పటికీ అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఆ నవరాత్రుల్లో మీకు మనకి వచ్చే కాన్సన్ట్రేషన్ మిగతా టైంలో అంత ఇదిగా రాదు. ఆ దసరా మహిమ అంటే నేను ఈ విధంగా చెప్పగలను సాధనకి బెస్ట్ పీరియడ్ ఇన్ ది ఇయర్ నవరాత్రులు. ఆ సాధన ఫలితం కూడా తొందరగా వస్తుంది ఎందుకంటే తల్లితత్వం కదా కాస్త చేయగానే వెంటనే
ప్రేమ అటువంటిది
ఆ ప్రేమ అది దసరా అందుకోసమే చాలా చాలా ఇంపార్టెంట్.
అనిల్ కుమార్ గారు చాలా సంతోషం ఈరోజు ఎంతో చక్కని అనుభూతులను ఆ భావాలను మాతో పంచుకున్నందుకు.
ఇంకా అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం దసరా టైంలో స్వామి ఎలా ఉండేవారు అంటే అసలు ప్రొఫెషన్ తలుచుకుంటేనే ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదో ఆ సన్నివేశాలన్నీ. యజ్ఞంలో స్వామి యజ్ఞ పురుషుడి కింద అక్కడ పూర్ణావతి స్వీకరిస్తుంటే ఫ్లేమ్ మధ్యలో స్వామి తేజోమయమైన రూపం చూస్తుంటే అది నిజంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం ఇవన్నీ? నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లాంగ్వేజ్ చాలా పూర్ దానికి తోడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా కష్టం.
భావం అనేది చాలా ముఖ్యమైనది, మీరు ఎంతో భావంతో మీరు చెప్తున్నారు, అదే చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకు. చాలా చాలా సంతోషం సార్.
స్వామి ఇన్ఫాక్ట్ ఈ సప్తాహ యజ్ఞం స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ డేనే అమ్మవారి పూజ స్టార్ట్ అవుతుంది, కలశం పెట్టేస్తారు, అది స్వామి స్వయంగా వచ్చి బ్లెస్ చేసేవారు ప్రతి ఏడాది.
ఆ
పూజారి గారు ఎవరుంటున్నారో వాళ్ళు తీసుకెళ్తే అది ఫస్ట్ అది బ్లెస్ చేసి అది స్థాపించి ఫస్ట్ పూజ స్టార్ట్ అయ్యేంత వరకు స్వామి అక్కడ నుంచినేవారు. సాయంత్రం పూజ ఎప్పుడు మందిరంలో ఉంటుండగా పద్మనాభ శాస్త్రిగా చేసేవారు, స్వామి అక్కడ నుంచినేవారు. అది ఆ స్థాపన చేసి ఆ సాయంత్రం పూజ స్టార్ట్ అయ్యేంత వరకు దేవీ పూజకి అంత అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు.
మరి స్వామిని మాతగా తలుచుకోవడం అసలు ఎంతో హృదయానికి మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుందండి.
ఎంతో ఆహ్లాదకరంగా
మీరు ఈ మధురమైన క్షణాలను మాతో చాలా చక్కగా పంచుకున్నందుకు మా రేడియో సాయి తరపు నుంచి చాలా ధన్యవాదాలు. మా శ్రోతలందరి తరపున కృతజ్ఞతలు
తెలుపుతున్నందుకు మీకు ధన్యవాదాలు. అందరికీ నా కృతజ్ఞతలు, స్వామికి నా కృతజ్ఞతలు.
సాయిరాం సాయిరాం
సాయిరాం.
మరి స్వామివారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ అనిల్ కుమార్ గారు ఏ విధంగా తమ దసరా అనుభవాల్ని పంచుకున్నారో విన్నారు కదా. మరి మీరంతా కూడా సాయిమాత దివ్య సమక్షంలో దసరా పండుగను జరుపుకుని ఆ ఆనందాన్ని ఆ దివ్య అనుభవాన్ని పొందుతారని మేమందరం ఆశిస్తున్నాం. మరి మీరంతా త్వరగా ప్రశాంతిలయం వేయించేసి ఈ దివ్య వైభవంలో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాం. ఒకవేళ మీరు ఏ కారణం వల్లైనా భౌతికంగా రాలేకపోయినట్లయితే ఏం పర్వాలేదు, ఎవరూ విచారించవలసిన అవసరం లేదు. రేడియో సాయి డాట్ ఓఆర్జీకి లాగిన్ అయి హోమ్ పేజీలో ప్రత్యక్ష ప్రసారాలను తప్పకుండా వీక్షించి ఆ అనుభవాన్ని పొందగలగరని ఆశను అని ఆశిస్తున్నాం. మరి ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరొక మారు శ్రోతలందరికీ రేడియో సాయి బృందం తరపున హార్దికమైన దసరా శుభాకాంక్షలు, నవరాత్రి పర్వదిన శుభాభినందనలు తెలుపుకుంటూ జై సాయిరాం. మరికొద్ది క్షణాల్లో మీరు సాయికులోని సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. రేపటి నుండి అనగా 16వ తేదీ అక్టోబర్ 2015వ తేదీ నుండి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభం కానుంది పూర్ణచంద్ర సభామండపంలో. మరి సర్వులు దీనికి సంసిద్ధులై వేద పఠనం గావించి స్వామివారి సాయి మాత దివ్య ఆశీస్సులను పొందుతారని ఆశిస్తున్నాం. జై సాయిరాం.